ติกาเจเป็นราชินีปฏิมีกาพระมิตรยปโตสีมังมาสรสัจเจนมหาสีกรุพยนมหาริโตสันตาลูเวนมัจจิตังปัญเกตุมะปุจยาอินทรียสจะมายาสังกาจายมัสเเรัตตาระระโตเตโนโยนิสุขังปะโรหิ
ఎందుకంటే కోటేశ్వరరావు గారు దూరం వచ్చి Thank you. రసం పాలు ఇవి ఎంత రుచిగా ఉంటాయో అటువంటి వాక్కులను అనిపిస్తాం. ఈ వాక్కులు కేవలం ఏదో జనరంజకంగా ప్రజల్ని ఆకర్షించడం కోసమని చెప్పేటటువంటి మాటలైతే దానికి ఆధ్యాత్మిక ప్రవచనం అక్కర్లేదు. ఇంకా అలా ఆకర్షించడం కోసం ప్రసంగాలు చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అటువంటి ప్రసంగాలు కావచ్చు. శంకరుడు దాని గురించి మాట్లాడటం లేదు. శంకరుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానం చేయడం చేత కలిగినటువంటి వైరాగ్యము జ్ఞానము ఈ రెండింటి వలన పండినటువంటి వాడు మాట్లాడవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఈశ్వరుడి గురించి అడిగినప్పుడు తాను మాట్లాడకుండా ఉండలేక తాను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తేనె పాత్రలో ఒక మామిడి పండు చాలా కాలం పడి ఉండిపోయిన తరువాత ఒక వారం రోజుల తర్వాత తేనెలోంచి పైకి తీసినటువంటి మామిడి పండు అసలే ఆరముగ్గి ఉంటే వారం రోజులు తేనెలో ఉండిపోతే ఆ మామిడి పండును తీసి తింటున్నప్పుడు కలిగేటటువంటి అనుభూతి ఎలా ఉంటుందో అలా నిరంతరం తాను జ్ఞానమునందుండి భగవంతుని యొక్క గుణములను అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి హృదయం అంబుజోదన దివ్య పాదాల మీద చింతనామృత పాద విశేషమత్త చింతమీరీతీతల విషయము చేరలేచ్చు వినుత గుణశీల మాటలు తెలియదేలా అంటాడు ప్రహ్లాదు. అలా అంబుజోదన దివ్య పాదాల మీద చింతనామృత పాద విశేషమత్త చింతమైనటువంటిది మాట్లాడవలసిన అవసరం లేనిది. నిరంతరము ఈశ్వరుడి పాదముల నుండి స్రవించేటటువంటి మకరంత పానము చేత మద్దెక్కినటువంటి హృదయము అడిగినటువంటి భక్తుల యొక్క మాట కాదనలేక మాట్లాడిన నాడు ఆ మాటలలో ఎంత భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగలిసి ఉంటాయో అవి ఎన్ని కోట్ల మందిని ఉద్ధరించగలవో అటువంటి వాక్కులను ఇవ్వగలిగినటువంటి తల్లి శారద. శారద సారద జీవితమునందు సారభూయిష్టమైనటువంటి విషయమును ఇవ్వగలిగినటువంటి తల్లి శారద. మనకి జీవితంలో సారము కలిగినటువంటిది జీవితమునందు మనం అనుభవించవలసినటువంటిది ఒకటి లేదు. విశేషమునను అనుభవించడం అనుభవించడము కాదు, విశేషమును దీని కొరకు అనుభవించాలి. అందుకే వివాహము అని చేస్తారు అండి. వివాహము చేసుకుంటే ఏమవుతారు, గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు. వివాహములకు రెండు అర్థాలు ఉంటాయి. వివాహము అంటే వివాహము విశేషమైన దాన్ని పొందుతారు. ఏది విశేషమైనది, బ్రహ్మము. బ్రహ్మమును పొందడానికి కావలసినటువంటి సత్కర్మానుష్ఠానము చేయుట కొరకు తన పక్కన ధర్మపత్నిగా ఒక ఆమెని స్వీకరించి పితృరణము నుండి విముక్తుడై ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షమును పొందడానికి అడుగులు వెయ్యడం కోసం ప్రవేశించేటటువంటి ఆశ్రమములకు గృహస్థాశ్రమం అని పేరు. తీరా ప్రవేశించిన తరువాత అసలు ఆ గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో మైమరిచిపోయి కేవలము సంసారమునందు మగ్నుడైపోయినటువంటి వాడు చాలా ఎందుకుని ఆ బరువు చేత తాను కుంగిపోతున్నానని తెలుసుకోకుండా బరువు చాలా బాగుందని కుంగిపోయిన వాడినటువంటి వాడు అటువంటి వివాహ చాలా బరువు తలమీద ఎందుకుని చాలా బాగుందని సంతోషపడిపోయేవాడు. అందుచేత వివాహము చేసుకుని గృహస్థాశ్రమమునందున్నవాడు రెండుగా చీలిపోతాడు. ఒకడు సంసారమునందు మగ్నుడు ఉంటాడు, పశువు అయి ఉంటాడు. వేరొకడు ఆ పశువుగా కానున్నటువంటి ఆశము ఎవరి చేత విప్పబడుతుందో వారి పాదములు పట్టుకుంటాడు. ఇది మనకి చెప్పడానికే పశువు మాంసపద్యం ప్రతిత కృపయా పలయ విభో అంటారు శంకరాచార్యులు గారు శివానంద లహరిలో. ఈశ్వర నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా ఇద్దరికీ సంబంధం. నీవు పశుపతివి కనుక నా పాశువులను విప్పేసి నన్ను నీవాడిగా చేసుకో అంటారు. ఒకసారి ఆ పాశము విడిపోతే జీవ ప్రభుత్వ సిద్ధి. నిరంతర శివలింగమును దర్శనము చేయడానికి అలవాటు పడిపోయి ఎదురుగుండా కూర్చునేటటువంటి పశువైనటువంటి వృషభము నిరంతర శివదర్శనము చేత పొందిన ఆనందము చేత నంది, అప్పుడు జీవ ప్రభుత్వ సిద్ధి. అందుకని నందికి శివలింగానికి మధ్యలోకి వెళ్ళడానికి వీలు లేదు. నీవు కూడా శివాలయమును దర్శనము చేసినప్పుడు వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమంతే శివాలయం దృష్వా క్షణంలో యాతి కైలాసే శివసతి ఉన్నటువంటి శైవాగమం. అలా దర్శనం చేసి అటువంటి భావానుసంధానం చేసుకోవడం చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నీవు ప్రయత్నము చేసి అడుగులు వేయవలసి ఉంటుంది. ఇటువంటి జ్ఞానము ఏ భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేత కలిగినటువంటి వైరాగ్య కారణముగా జ్ఞానము కలుగుతుందో ఆ జ్ఞానమును జీవితంలో ఇవ్వడానికి అడుగులను మార్చి అడుగులు వేయించగలిగినటువంటి స్థితి ఏ తల్లి చేతిలో ఉందో ఆ తల్లి జ్ఞానమునకు ఆలవాలము, ఈశ్వరుడు జ్ఞానమునకు ఆలవాలము శంకరుడు. అందుకే ఆ శంకరుడికి చెల్లెలు సరస్వతి, శివుడు తెలుగు, సరస్వతి తెలుగు, ఇద్దరూ చంద్రరేఖని ధరిస్తారు. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాంశ శిక్త జటాంజూటమవుతాం. అటువంటి తల్లి అనుగ్రహం కలిగిన నాడు జీవితంలో సారము పొందుతాం. అటువంటి సారమును ఏ తల్లి ఇస్తుందో ఆ తల్లి ఇక్కడ శారదగా ఉన్నది. ఆ శారద అనుగ్రహం చేతనే పోతన గారు భాగవతాన్ని అంగీకరించారు. పోతన గారు, అందుకే మీరు చూడండి, భాగవతం చెప్పేటటువంటి వాడు, భాగవతం చెప్పడం అంటే నా ఉద్దేశంలో భాగవతాన్ని అంగీకరించిన వాడు, భాగవతాన్ని లోకములకు మొట్టమొదట ప్రచారం చేసిన వాడు. మీరు ఒక్కసారి గమనించండి, ఇద్దరి ఎందు ఒకే లక్షణం ఉంటుంది. శుక్రుడు జన్మత వైరాగ్య సంపత్తి కలిగినటువంటి వాడు. ఆయన్ని సంసారమునందు ప్రవేశించు అని తండ్రి చెప్పినా నాకు సంసారం అక్కర్లేదయా, ఎందుకు వచ్చిన బంధం అది? అందరూ దుఃఖ విజ్ఞం సుఖం ప్రాజ్ఞ, దుఃఖాన్ని పొందుతూ ఇది సుఖము సుఖము అనుకుంటూ ఉంటారు. నాకు అక్కర్లేదు ఆ సంసారం, నేను వైరాగ్యముతో తరిస్తాను, నేను ఈశ్వరుడి పాదములు పట్టుకుంటానని మహానుభావుడు, నేను సంసారంలో ప్రవేశించాలని వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వాడు శుభబ్రహ్మ. అంతటి జ్ఞానము కలిగినటువంటి వాడు మాత్రమే భాగవతాన్ని లోకానికి ఉపదేశం చేశారు. మళ్ళీ అంత భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి పోతన గారు సహజ పండితుడు. పండితుడు అనగా పండవ అంటే జ్ఞానం. ఆయనకి పుట్టుక చేత ఈశ్వరానుగ్రహంగా గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము పరిపాకమై అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. నాకు కొత్తగా అంటే నేను వాల్మీకిని ఎంత అభిమానిస్తానో, వ్యాసుడి పట్ల ఎంత భక్తి కలిగి ఉంటానో, నాకు కొత్తగా అంటే అంత భక్తి. నేను నాకు తెలిసి ప్రయత్నపూర్వకంగా ఎన్నడూ ఏ సభలో కోతన రచించాడన్న మాట నేను మారలేదు. కోతన అనగానే గారు పెట్టకుండా నేను సంబోధించలేదు. ఎందుచేత అంటే నా దృష్టిలో కోతన గారు ఒక ఋషి, ఒక శంకర భగవత్పాదులు, సుందగిరి పీఠాధిపతులు ఏ స్థాయిని పొందారో నా దృష్టిలో కోతన గారు కూడా అంతే స్థాయి కలిగినటువంటి వాడు. ఎందుచేత మీరు చూడండి, గృహస్థాశ్రమముందుండి అంత వైరాగ్యములు పొందిన మహానుభావుడు. ఎందుకు చెప్పుకుంటున్నావు భాగవతం? శ్రీ కైవల్యవదం కుచేరుడకునై చింతించదం లోకరక్షైకారం బహు భక్త పావన కళా సవంగం ధనమోద్రేక స్తంభం కేలిలోల విదసృజాల సంభూత నానా కంజాత కవాంట కుంభకు మహానందాంగ నాటింబగుందని చెప్పుకుంటారు. అందులో శ్రీ కైవల్యవదం కుచేరుడకునై, శ్రీ కైవల్యం అన్న మాట అత్యంత సంప్రదాయంలో చెందినది. అంటే ఒక నది సముద్రమునకు కలిసిపోయిన తరువాత ఇంకా సముద్రమునకు నదికి ఏ విధంగా అభేదమైపోతుందో, భక్తి ద్వైతమునందు ప్రారంభమై ఈశ్వరుడు వేరు నేను వేరు అని ప్రారంభమవుతుంది. శంకరులు అంటారు విమానంతలహరిలో, అంకోలం నిజ బీజ సంతత స్కాంతోబలం సూచిక సాధ్వీ నైజిభం గతాక్షితిభం సింధు సరిందల్లభం ప్రాప్నోతి ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదాల విత్తద్వయం చేతువృత్తి రూపేతి తిష్టతి సదా సంబద్ధి ఉచ్యతే అంటారు. అంకోల వృక్షం నుండి కింద పడినటువంటి పండులోని గింజలు అంకోల వృక్షమును అంటుకున్న సదృశముగా భక్తి ప్రారంభమై చిట్ట చివరికి నది సముద్రములో కలిసిపోయినట్టు, నదికి సముద్రములకు అభేదమైపోయినట్టు, ఈశ్వరుడికి జీవుడికి అభేదమైపోయినటువంటి జీవబ్రహ్మైక్య సిద్ధికి శ్రీ కైవల్యమని పేరు. ఎందుకు నేను భాగవతాన్ని అంగీకరిస్తున్నాను? శ్రీ కైవల్యపదము చేరుటకునై, ఆ శ్రీ కైవల్యపదాన్ని చేరుకోవడమే శారదానుగ్రహం. కాబట్టి కోటన గారు ఏమడిగారు? శారదానుగ్రహాన్ని అడుగుతున్నారు. అందుకే శారద నీల నిందు కలసాపటీరేదాకాశ అంటూ మొదలు పెడతారు. నాకు ఆ శారదానుగ్రహం కావాలి, దాని చేత నేను ఏం పొందాలి? నాకు సన్మానాలు అక్కర్లేదు, నాకు సత్కారాలు అక్కర్లేదు, నాకు బిరుదులు అక్కర్లేదు, ఎందుకు వచ్చిన అవన్నీ? ఒకవేళ నేను పుచ్చుకుంటే ఈ మనుజేశ్వరాధములకించి కులంబులు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలు చే సమ్మెట మాటలను పడక సమ్మతి శ్రీహరికించి చెప్పి ఈ బమ్మెల పోతనాథముడు భగవతంబు జగద్ధికంబు మనుజేశ్వరాధములకించి. ఆయన ఎంత ధైర్యంగా చెప్పుకున్నారో చూడండి. ఎక్కడ వైరాగ్యం ఉందో, ఎక్కడ ఈశ్వరుడి రక్షణ ఉన్నది అని నమ్ముకున్నారో, అటువంటి మహానుభావుడి నుండి వెంటకొచ్చిన మాట, నేను ఈ మనుజేశ్వరాధములకిచ్చి కురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని జర్జరి భూతమై శరీరం పడిపోయిన తరువాత నీ చేత ఈశ్వరుడు నాలుగు వాక్కులు పలికిస్తే చెప్పుకున్నప్పుడు పలికినది భగవతమట పలికించు విభండు రామభద్రుండట మీ పలికిన వ్యవహారములట పలికిన వీరు నాకు ఎందుకు నాకు అక్కర్లేదు, నేను పరిపూర్ణమైన హృదయంతో ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తి పాదపద్మములకు అంకితమిస్తున్నాను. నాకు కావలసినది స్త్రీ కైవల్య పదం. అందుకు నన్ను ఎవరు అనుగ్రహించాలి? అమ్మవారే అనుగ్రహించాలి. ఎందుకని శుద్ధ విద్యాకులాకార ద్విజపంతి ప్రయోజ్వల, ఆ తల్లి యొక్క ద్విజపంతి, ఆమె తల్లి యొక్క దంతపంక్తి శుద్ధ విద్యాకులాకారమై ఉన్నది. ఆ తల్లి మాతృకావర్ణరూపిణి. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఎవడి నోటి వెంట ఒక మాట పలకదు. ఆవిడ పలా, ఆవిడే చిట్ట చివర వైఖరి. ఒక నోటి మాట పలకాలన్నా, చేతితో ఒక విషయాన్ని రచన చెయ్యాలన్నా, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, అటువంటి తల్లి ఉన్నదే నేను ఆ తల్లికి నమస్కరిస్తున్నాను. అమ్మల గన్నయమ్మ ఊరమ్మల ఊనగుటమ్మ చాలా పెద్ద అమ్మ సురాలమ్మ కడుపాలని కూర్చినయమ్మ తన్నులు నమ్మిన వెలుగుటమ్మల మనంబున ఉండి అమ్మ దుర్గమాయమ్మ కృపాచుట మహత్వ కవిత పటూప సంపదలు. ఎంత ప్రేమగా ఎంత వాత్సల్యంతో నేను ఆయన కొడుకులని మా అమ్మ దుర్గమ్మ అని చెప్పుకున్నారు. అందుకే తల్లి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద సన్నిధానం చేసిన మా అమ్మ, ఓయిపోతన నా మీద ఇంత భక్తితో చెప్పుకున్నావా, ఈ పద్యం ఎక్కడో లాగిపోవడానికి నేను ఇష్టపడను. అమ్మవారు ఏదైనా ఉత్సవం జరిగితే పైన ఉండేటటువంటి కమ్మిని ఆ లక్ష్మీ కమ్మి అని పిలుస్తారు ద్వారానికి. ఆ లక్ష్మి కమ్మికి తోరణం కడతాం, పక్కన కానీ కింద కానీ కట్టాం. ఇంద్రకీలాద్రి మీద వేసినటువంటి మా అమ్మ కనక దుర్గమ్మ యొక్క రాజద్వారానికి వెళ్ళలాడేటటువంటి నిత్య శోభాయమానమైన మంగళ తోరణం ఈ పద్యం. ఈ పద్యం ఆ పైన మంగళతోరణంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మల గన్నయమ్మ ఊరమ్మల మూలగుటమ్మ చాలా పెద్ద అమ్మ శ్రీమాత అని పిలిచారు పొట్టన గారు మొట్టమొదటే. శ్రీమాత అన్నదాన్ని సామాన్యమైన పద్యంగా మార్చారు పొట్టన గారి ప్రజ్ఞ. అమ్మల గన్నయమ్మ ఊరమ్మల మూలగుటమ్మ చాలా పెద్ద అమ్మ సులాలమ్మ గడుపారడి ఉంచిన అమ్మ తమ్ములు నమ్మిన వెలుగుటమ్మల మనంబుల ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఏం చెయ్యాలి? కృపాబ్ధిదించుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటే ఆయనకి కావలసిన మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ వీటిని మీరు బిజాక్షరంలో మారిస్తే ఓం ఐం హ్రీం శ్రీం అమలకన్నయమ్మలమ్మ శ్రీమాత్రే నమః అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనడానికి పోతన గారు దాన్ని పద్యంగా మార్చారు. ఎంతటి శ్రీ విద్యా సంప్రదాయ రహస్యములు జరిగిన ధురీయుడో మీరు చూడండి. అందుకే నేను శారదాకటాక్షం కలిగింది అమ్మ మహామతి కృత. శంకరుడి స్తోత్రం చెయ్యకుండా అమ్మ అనుగ్రహం కలగదు. అమ్మ తీసుకెళ్లి శివుడి చేతిలో చెయ్యి పెట్టింది. వారిన భక్తి మెచ్చదన వారిన తండవకేడికి దయాశాలికి శూలికి శిఖరజాము పద్మ కమాలికి కపాలికి బాల శశాంక మౌలికి మన్మథ గర్భపర్మతో మూలికి నలదాది మునిముఖ్య సర మనస్సరసీ గుహాడికి ఎందుకంటారు. చివరి లింగాలను వేస్తూ ఆ లింగ స్వరూపాన్ని ఉపాసన చేస్తూ వాలిన భక్తి మెచ్చగా. ఇప్పుడు మనం గురువుని ఒక్కసారి స్తోత్రం చేస్తే నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే కృతత్వమానసో అంటూ మనం ఒక్కసారి ప్రణిపాతం చేసి నమస్కారం చేసామే, అమ్మవారి దగ్గర ఉండేటటువంటి గొప్ప లక్షణం, గురువు దగ్గర ఉండేటటువంటి లక్షణం అదే. ఇద్దరూ ఒక అయస్కాంతాన్ని సూటి పెట్టి ఇనుప ముక్క పెట్టి రాస్తే అయస్కాంత లక్షణం ఆ ఇనుప ముక్క వచ్చేసినట్టు శారదని ఉపాసన చేసి చేసి గురువులకు కూడా అదే లక్షణం వస్తుంది. ప్రణిపాత ప్రసన్నాకి మందిని జనకర్మగా రమేషా పరిత్రాతో రాక్షసో హతో భయాతం అంటుంది సుందరకాండలో. క్రికెట అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఒక స్వర్ణ దండం నేల మీద ఎలా పడిపోతుందో అలా నువ్వు సాష్టాంగం కూడా చెయ్యక్కర్లేదు, భూమి మీద కర్ర పడ్డట్టు పడిపోతే చాలు. ఆ తల్లి అనుగ్రహించేస్తుంది. అయ్యో నా బిడ్డడు నా ముందుకు వచ్చి పడిపోయాడని సంతోషపడిపోతుంది తల్లి. పోతనగారు అటువంటి అనుగ్రహాన్ని పొందారు. మహానుభావు పొంది భాగవతాన్ని మనకి అంగీకరించి ఒక అమృత భాండాన్ని తెలుగు జాతి చేతిలో పెట్టినటువంటి వారు. ఆయన పొందినది శారదాకటాక్షం. విద్యయంలో మోహం పనికిరాదు. ఎవరికైనా నాలుగు విషయాలు తెలుసు అనుకోండి, తెలుసున్నవాడు తన విద్యని తాను దాచుకునే ప్రయత్నం చేయకూడదు. విద్యని సముపార్జన చేసినటువంటి ఒక గురువుకి మేఘములకు సమానమైన లక్షణం ఉండాలి. మేఘము ఎక్కడో ఉప్పు నీటితో నిండిపోయినటువంటి సముద్రం లోపలికి వెళ్ళి కడుపాల నీటిని దాని తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గమునందు ప్రయాణించి వచ్చి మీరు అడిగారా అడగలేదా అని చూడకూడదు.
తమ దగ్గరున్న దాన్ని అంతటి ఇచ్చేశాను అమ్మయ్యా తేలిక పడిపోయి తేలికగా గురువు కూడా తాను చాలా కష్టపడి గురువు కథ విని శాస్త్రమునందు ప్రవేశించి గహనమైన విషయములను తాను తెలుసుకుని అవతల వారు వినేటటువంటి వారికి దాన్ని చాలా తేలికగా అర్థమయ్యేటటువంటి రీతిలో పునః పునశ్చోతన సత్వాది ఎంతో తేలికగా అర్థమయ్యేటటువంటి భాషలో దానిని విడమర్చి చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండి కూడా కృతజ్ఞతని ఆశించకుండా వర్షించడమే తన ప్రయోజనం అన్నట్టు, తనకి తాను నేర్చుకున్న విద్య 10 మందికి చెప్పడమే తనకి ప్రయోజనం అన్నట్టు తన వాక్కులనేటటువంటి అమృతధారాలను వర్షించి కారుణ్యామృత వర్షణం కల విపత్ గ్రీష్మ చిదాకంబటం విద్యాసస్య కలోదయాని సుమన సంసేవ్య విచ్ఛాంకృతి మండల శివానందలహర శిఖర భగవత్పాదులు కారుణ్యామృత వర్షిణం కల విపత్ గ్రీష్మ చిదాకంబటం ఆ గ్రీష్మ ఋతువునందు కలిగినటువంటి తాపమును పోగొట్టగలిగినటువంటి వర్షములు మేఘము వర్షించినట్టు సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి పాపములు పోగొట్టడం కోసమని శివులలోంచి ప్రవహించేటటువంటి భగవత్ కథానబడేటటువంటి అమృతాన్ని తన నోరబడేటటువంటి కోస్తమైనటువంటి నోటి నుంచి విడిచిపెట్టి తన విద్యయందు తాను మోహము లేకుండా కృతజ్ఞతను అపేక్షించకుండా నడిచి వెళ్ళిపోవాలి గురువు. అందుకే శంకరులు అంటారు చిగులలోంచి లోపలికి వెళ్లి సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి పాపమును ఉపశమింపచేసేదిగా భగవత్ కథామృతమును ప్రవహింపచేసేదై ఉండాలి. పోతన గారు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి మహానుభావులు 12 స్కంధములను నిరపేక్షగా అంగీకరించి ఇత్యాదికి అర్పించారు. ఒకే ఒక్క రోజున ఎవరికైనా అంకితం ఇస్తాడేమో అని అనుమానం కలిగినటువంటి శారద ఒక్క పోతన గారికి మన ఎక్కడ వాంగ్మయంలో ఏ ఋషికి బహుశా అటువంటి దర్శనం ఇవ్వలేదు. నా తల్లి ఇవాళ అక్కడ తెల్లటి మూర్తి మెరిసిపోతూ ఇలా చంద్రవంక పెట్టుకుని మెడలో ఉపాసన మార్మలను వేసుకుని ఇలా కూర్చుంటే మా అమ్మ అక్కడ అలా కూర్చున్నటువంటి నా తల్లి ఏడుస్తూ కాటుక పెట్టుకున్నటువంటి ఆ కంటి ధారలు తెల్లటి చీర మీద పడితే నల్లగా అయిపోయి పోతన గారికి దర్శనమిచ్చింది. వికిళ్ళు వినపడ్డాయి పోతన గారికి. ఏమిటి చీకట్లో ఎవరో ఆడదేడుస్తోందని లేచి పర్మశాలలో ముందుకెళ్ళారు. అమ్మవారు సరస్వతీదేవి శారదామాత ఏడుస్తూ దర్శనమిచ్చింది. పోతనాన్ని ఎందుకు ప్రవేశించి శారద సమస్త జ్ఞానముని చేత అంగీకరింపచేశాను, దీన్ని అంకితం ఇస్తావా అని అడగనట్టుగానే అడిగింది. అమ్మా కటుక కంటి నీరు చనుకట్టు పగింపడ ఎలయచ్చలో గవరాజు భక్తులని కదిలి కూడలా ఓ మదంబ ఓ హతక దత్తురాణి నిన్నటి గుర్తుని పోయి అల కర్ణాట కిరాత కీచకులకు అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు ఆ శారదానుగ్రహం కలిగింది. నాకు ఆ శారదాదేవి ముందు ఇవాళ నిలబడి కైమోడుస్తుంటే నేను పోతనగారి భాగవతం చెప్పుకుంటున్నాను అని నాకు జ్ఞాపకం వస్తే అమ్మాని అనుగ్రహంతో పోతనగారు ఉన్నది వారయ్యారమ్మా. అటువంటి పోతనగారి భాగవతంలో 4 పద్యాలకి సన్నిధానంలో కూర్చొని చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కృప చేసావా. నా ఎందుకు ఏముందనిచ్చావు అమ్మా ఇంత భాగ్యాన్ని. ఆదర్శవంతం నేను చేసేది కేవలం 3 రోజుల ప్రసంగంలో నేను భాగవతంలో ఉన్నటువంటి అంగీకరింపబడినటువంటి 12 స్కంధములను మీకు ఆవిష్కరిస్తానని కాదు, వ్యంగ వీక్షణంగా భాగవతం యొక్క అమృతధారని మనం గురులేటటువంటి ప్రయత్నం. బాగా చక్కగా తయారు చేయబడి ఘుమఘుమలాడుతున్నటువంటి పాయస పాత్రలో ఉద్ధరణి పెట్టి ఎటువైపు నుంచి తీసి కొంచెం పాయసం చేతిలో వేసుకుని తాగినా చేయగల కాబట్టి నిగమకల్పనలో కలిగిన స్థలం సంవితం తిరత భగవతం దశాలయం అటువంటి వేదములనేటటువంటి వృక్షం యొక్క చిత్త చివర ప్రాంతం అదే రసోవై సహా కృష్ణ పరమాత్మ ఫలమయ్యాడు. అటువంటి ఆ ఫలము బాగా పండిందని గుర్తు చిలక కొట్టింది. శివ మహర్షి ప్రవచనం చేశాడు, దానిలోంచి ఆపాద మధురమైనటువంటి రసం కారిపోతోంది, భావుకుడు అయితే చాలు, దోషిని పట్టి తాగవచ్చు అన్నారు. అటువంటి భాగవతం మీరు చూడండి, భాగవతం మనకు శ్రీరామాయణములకు ఒక భేదం, ప్రధానమైనటువంటి భేదమును మీరు గుర్తించవచ్చు. శ్రీరామాయణమునందు ప్రార్థనలనేటువంటివి మీకు ఎక్కడ ఎక్కువ కనపడదు, ఎక్కడో స్తోత్రం చేస్తారు, కానీ మీరు ఆ స్తోత్రములను నిత్యానుసంధానం చేయడానికి వీలు ఉండదు. రామాయణంలో చెప్పబడినటువంటి ప్రార్థనలు అని ఎక్కడైనా కనపడితే వాటిని తెచ్చుకుని మీరు జీవితంలో ప్రార్థనగా వాడతాను అంటే కొంచెం అరుదుగా ఉంటాయి. ఏదో చేయమంత్రం, దానికి మంత్రస్వరూపం ఉంది, అందుకని మీరు ఎలా పడితే అలా చేయమంత్రం చదవడం కుదరదు. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం ఎలాగైనా చదువుకోవచ్చు అని మహర్షి సెలవిచ్చారు. కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవడానికి ఇబ్బంది లేదు. కాంతారేషు భయేషు చాలన్నారు వాళ్ళకి మహర్షి, అరణ్యంలో ఉన్నా భయంతో ఉన్నా చదువుకో ఇబ్బంది లేదు అన్నాడు. అలాగని అసమానం అలా చదవని నా ఉద్దేశ్యం కాదు, కానీ మీకు భాగవతంలో వచ్చేటప్పటికి ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు, తెలుగువారి యొక్క నాలుక మీద అసలు ఆ ప్రార్థనా శ్లోకాలు, ఆ పద్యాలు రాని వారు ఉండరు. ఇప్పటికీ తెలుగు జాతి యావత్తు కంఠస్థమైపోయిన పద్యాలు కొన్ని ఉంటాయి. నమ్మితి నామంబుల సనాతనులైన మహేశ్వరం, మిమ్మ పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబులాశిని కదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. రుక్మిణీదేవి చేత పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆలయంలో పోటలగారు చేయించినటువంటి పద్యం అజరామరమై అని తెలుగువారి నాలుగుల మీద నర్తన చేస్తూనే ఉంటుంది. ఇటువంటి ప్రార్థన అన్నది మనం జీవితంలో ఎందుకు చెయ్యవలసి ఉంటుంది? అసలు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఏమి? ప్రార్థన కేవలము ఎప్పుడూ ప్రార్థన ఐహికమైనటువంటి శుభముల కొరకే చేస్తారా? లేకపోతే ప్రార్థన చెయ్యడం కనుక అసలు ఏదైనా రహస్యం ఉంటుందా? ప్రార్థన లేని పూజ ఉండదు, పూజ లేని ప్రార్థన ఉండవచ్చు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవచ్చు. పూజ అనగా బాహ్యమునందు మీరు పూజ చేస్తుంటారు. బాహ్యమునందు పూజలో షోడశోపచారములు ఉంటాయి. ఒకవేళ షోడశోపచారములతో పూజ నేను చెయ్యలేను, కనీసం 5 ఉపచారములు చేసి తీరాలి. పంచసంఖ్యోపచారిణి తెలుగు సహస్రనామ స్తోత్రం చెప్పేస్తోంది, 5 ఉపచారములను చేసి తీరవలే. అటువంటి పూజ బాహ్యమునందు అనుసంధానం మీకు తెలుస్తుంది. ఏదో ఆచమనం చేయమని, ఓ ధూపం సమర్పించడమని, ఓ దీపం పెట్టడమని, 4 పుష్పములను సమర్పించడమని, 4 నామములను చెప్పడమని ఉంటుంది. ఇందులో మీరు ఎవరిని మీరు పరబ్రహ్మముగా ఆరాధన చేస్తున్నారో, నేను ఈ మాట ఎందుకన్నా అంటే ఎవరిని పరబ్రహ్మముగా ఆరాధన చేస్తున్నారో అన్న మాట ఎందుకన్నా అంటే నామరూపములతో సంబంధం లేదు, కానీ మనస్సు లగ్నము కావడం కోసమని ఒక నామాన్ని ఒక రూపాన్ని పట్టుకుంటాం. మీరు చూడండి, కొంతమంది లలితాపరా భట్టారికా స్వరూపమునందు తొందరగా మనసు లగ్నం అవుతుంది, అమ్మా అని పిలిస్తే తొందరగా లగ్నం అవుతుంది. వారు లలితమ్మని ఉపాసన చేస్తారు. ఒకరికి త్రిభంగిగా నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమునందు మనసు తొందరగా లగ్నం అవుతుంది. వారు శ్రీకృష్ణుడిని ఆరాధన చేస్తారు. ఒకరికి రామచంద్రమూర్తి ఎందు మనస్సు తొందరగా లగ్నం అవుతుంది, మనలాగే కష్టాలు పడ్డాడు నా కష్టం తొందరగా అర్థమవుతుంది కాబట్టి రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తారు. వేరొకరు శంకరుని ఆరాధన చేస్తారు. ఇన్ని రకములుగా ఆరాధన చేసినా అసలు ఆరాధన చేయబడుతున్నటువంటి వస్తువు నిజముగా అటువంటి నామాన్ని అటువంటి రూపాన్ని పొంది పరిచ్ఛిన్నమై అటువంటి నామానికి రూపానికి కట్టుబడిపోయి ఉన్నదా అంటే కోటలగానే అంటారు భగవతంలో, స్త్రీ పురుషుల పుంసక మూర్తియును కాక, తిరిగ కనమరణవాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరస ప్రకాశి కాక, వెనుక నందికి తాదవిబతలంతో పరమేశ్వరుడికి నిజంగా ఒక నామము లేదు, ఒక రూపము లేదు. మీరు అందుకే చూడండి, అమ్మవారిని స్త్రీ రూపంగా ఉపాసన చేసేటటువంటి నామముల ఎందు పురుష స్వరూపమైనటువంటి నామములు ఉంటాయి, నపుంసక స్వరూపమైన నామములు ఉంటాయి. నపుంసక నామం పరంజ్యోతి, ఇది ఇంచుమించు ప్రతి సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది. ఎందుకంటే కారణం ఒక్కడే, భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. కానీ మరి ఎందుకు అటువంటి ఒక రూపంగా ఆరాధన చేయడం అంటే దీన్ని 1600 పురుష సూక్తంలో చెప్తారు. వేదావేదం పురుషం మహాంతం ఆనిత్యవర్ణం తమసస్తు పాదే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృపాభివదంతి అంటారు. మాంసనేంద్రము చేత చూడడానికి వీలు లేకుండా నీ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని ఊహ చేస్తున్నావో అంతకన్నా పదంబిడములపై వరకు పగిపోయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ మాంసనేంద్రము చేత చూడబడదు కనుక జ్ఞాననేంద్రము సమర్పయి అశోకమృతమేకమీశమని సమృద్రాం వాకాంజమం ధ్యాయే కిచిత్ సిద్ధయే ధ్రువపదం పిత్రో విషిచ్చేత్యవం బ్రహ్మాండం వ్యాప్త దేహాధిత వివరుతాః సమానాభిలంకై అన్నాను అనుకోండి, ఈ బ్రహ్మాండంలోని నిండిపోయినటువంటి శివస్వరూపాన్ని నిర్గుణంగా నీకు ఉపాసన చేయి, అది అరూప రూపిగా శివలింగంగా ఉంది అన్నాను అనుకోండి, ఒక సామాన్య స్థాయిలో ఉన్నటువంటి ఉపాసకుడిగా అటువంటి దర్శనం కూడా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఒక లింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, అంతటా ఉన్న శివలింగాకృతి ఇక్కడ కనపడుతోంది ఈ లింగాకృతి. ఇప్పుడు ఏమైంది, మనస్సు వెళ్ళి అక్కడ నిలబడుతుంది, ఈ నామము రూపము ఎంతవరకు ఉంటాయి, ఉపాసన ముందుకి వెళ్ళగా 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 ఇది అక్కడ నిలవాలి. హరిప్రసాద్ గారి గదిలో కూర్చున్నప్పుడు వారి శారదాపీఠాని మంత్రులు చెప్పినటువంటి కొన్ని సూక్తులతో కూడినటువంటి ఒక సముచ్చయాన్ని నాకు చూపిస్తే అందులో కనబడినటువంటి దేహి మాటలే. ఉపాసన ఎక్కడ వరకు, మీకు నామరూపములతో కూడినటువంటి ఉపాసన, మీ మోహము పోవడమన్నది ఈశ్వర నామరూపముల యందు కూడా పోవాలి, సంసారమునందు పోయేటటువంటి మోహము నామరూపముల యందు కూడా పోవాలి, పోయి ఎందులోకి ప్రవేశించాలి, సగుణ నిర్గుణ సాత విధాప్రోక్త హరీషిని సగుణ అగిరిసేది ఆ నిర్గుణాతుడు విరాగిని అక్కడ జాతులు దేవీ భాగవతంలో నిర్గుణమైనటువంటి పదార్థములు ఉపాసన చేసేటటువంటి స్థితికి ఎదగగలగాలి. మీరు చూడండి, నేను ఇంటిలోకి రాగానే ఎదురు చూసి ఒక పటాన్ని చూశాను, ఒక మూర్తి, ఆ శృంగగిరి పీఠాధిపతులు జింక దగ్గర నిలబడున్నారు, జింక మెడలో పూలదండ ఉంది, వారి మెడలో పూలదండ లేదు, బహుశా అది ఆ హోటల్లో నేను ఆ విద్యుదేవ నుంచి నాకు లైఫ్లో నాకు పట్టలేదు చూసింది ఎలా తమిళ ఇదిలో ఉంది. అంటే అదేమిటి, పీఠాధిపతులు గురువులు మీరేమో ఇప్పటివరకు నిగమాల సారభయ ఆ వ్యాఖ్యాన సింహాసన దీశ ఆ విద్యాధర రాజాదిరాజ విద్యానగర సామ్రాజ్య అధిష్టాన చక్రవర్తి వ్యాఖ్యాన సింహాసన దీశ జగద్గురోహో ఇన్ని మాటలు చెప్పారు. ఆయన మెడలోనా పోలదండ, జింక మెడలోనా పోలదండ, జింక మెడలో పోలదండ వేస్తే సద్గురువు నిలబడి చూస్తున్నారా, ఏమిటి విచిత్రం, అంటే తాలుమారైందా, కాదు, ఇది నమస్వ్యాయ చ పేన్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ వృక్ష్యాయ చ వేగ్యాయ చ విద్యుత్యాయ చ ప్రవాహ్యాయ చ కంటికి కనపడినటువంటి సమస్త పదార్థములలో దృశ్యతే స్థూయతే వివాంత బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అంతటా నారాయణుడు కలుగుతూ కనపడుతున్నాడు. కదులుతున్నటువంటి జింక కమ్ములలో శక్తి రూపమైన శారద కనపడుతోంది, కదులుతున్న జింక కాళ్ళలో అమ్మవారు కనపడుతోంది, ఆ జింక చర్మంలోన్న బంగారు చుక్కలలో అమ్మ ప్రకాశం కనపడుతోంది. ఇన్ని చిత్రాలు కనపడితే జింకయందు అమ్మని చూసి తాను ఆరాధించేటటువంటి అమ్మ చిత్రం దర్శనమిస్తే జింక మెడలో తెలుసు జన్మ వేసుకుంటానో అది పశువు చతుష్పతి అనుకున్నటువంటి వాడు జగద్గురు ఎందుకోతాడు, అది జగద్గురువు యొక్క సమర్థతకి స్థాయికి నిదర్శనం. కనుక చూడండి, ఈ స్థాయికి ఎదగగలగాలి, అంతటా ఈశ్వర దర్శనమే, ఎక్కడ చూసినా ఈశ్వరుడు తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఈశ్వరుడే ఉన్నది ఈశ్వరుడే, నాకు ఈశ్వరుడు తప్ప వేరొక పదార్థము కనపడమన్నా కనపడలేదు, ఇందుకల డబ్బు లేదని సత్యేహము వలదు చెక్కి సమోపగతను ఎత్తెత్తు గదికి చూచినందందే కరణు తన వంకటి వింటే అంటారు. నువ్వు చూడగలిగితే అంతటా ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి జ్ఞాననేత్రము తెచ్చుకోవాలి. ఈ తెలుసుకోవడం అనేటటువంటిది సాకారోపాసనతో ప్రారంభము కావాలి. ఒక మూర్తి ఉంటే ఆ మూర్తి ఎందు మీ మనస్సు మగ్నం అవుతుంది, లగ్నం అవుతుంది. ఇది ఎంతవరకు, రామకృష్ణ పరమహంస ఒక అత్యద్భుతమైన ఉదాహరణ చెప్తారు. హై జంప్ చేసేటటువంటి క్రీడాకారులు ఒక గోడని దూకి అవతల మీదకు పడిపోవడం అనేటటువంటి దాన్ని ప్రమాణంగా పెట్టుకుని పరిగెడుతున్నారు అనుకోండి, ఆ గోడ దూకడానికి వెళ్ళేటప్పుడు ఒక విచిత్రమైన విన్యాసం చేస్తారు. ఒక కథ ఒక దాన్ని చేతిలో పట్టుకుని పరిగెత్తి పరిగెత్తి అక్కడ వరకు వెళ్ళి ఆ చేతిలో పట్టుకున్నటువంటి కర్రని భూమికి దాటించి దాన్ని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడని దాటి అవతల పడిపోయేటప్పుడు అయ్యో నన్ను పైకెత్తి గోడ అవతల పడేటట్టుగా ఉపకరించినటువంటి ఓ కర్రాన్ని నువ్వు ఇటుపక్క పడేసి నేను అటుపక్క పడిపోతే కృతజ్ఞుడనైపోతాను, నిన్ను కూడా నాతో తీసుకెళ్తానని కర్ర పట్టుకుని దూకడానికి ప్రయత్నించినటువంటి వాడు గోడ ఇటుపడిపోతాడు. ఎవడు కథని బొడుగుగా విని పెడతాడో వాడు అటుపడిపోతాడు. సగుణోపాసన అంటే ఎంతవరకు భగవన్మూర్తిని బాగా లోపల పట్టుకుని ఉపాసన చేసిన తరువాత ఏ వస్తువుని చూసినా తాను ఉపాసన చేసేటటువంటి పరబ్రహ్మము అన్ని వస్తువులలో కనపడుతుందో అంతవరకు ఉపాసన చేసిన తర్వాత ఇక పూజాభజన అవసరమేముంది, అంతటా ఈశ్వరుడే కనపడుతున్నాడు. ఇప్పుడు దరిశిస్తేమి నా కర్మణ ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసో ఈ స్థితికి దిగిపోయాడు. ఈ ఎదగడాన్ని నేర్పింది సనాతన ధర్మం. మన వాళ్ళు ప్రార్థనలను అడిగారు. ఏ ప్రార్థనలు అడగాలో సంసారమునందున్నవాడు కేవలం శేషపురమును అనుభవించడం మాత్రమే ప్రయోజనం కాదు. అందుకే శుభో నామంతో శివుని ఆరాధన చేస్తారు. శం అంటే సుఖం, భావయతీతికి శుభో. సుఖమనేటటువంటి భావన ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఒక సుఖము విషయ వస్తువునందు గోచరమైన దానిని అనుభవించి నిజముగా ఈ విషయము సుఖమా అన్న దాన్ని బాగా వివేచన చేసి ఈ విషమునందు ఈ విషయమునందు సుఖము లేదు, విషమున్నది. కాసేపు సుఖంలా కనపడుతున్నది, తర్వాత సుఖంలా కనపడకుండా దుఃఖంలా కనపడుతుంది. ఒకడికి బాగా ఉప్పిన అమృతపాణి ఎందుకంటే ఇష్టం. ఒక పండించారనుకోండి, ఎలా ఎంత బాగుందో అంటే తింటాడు. రెండో పండించారనుకోండి, మాట తీసేయడం బాగుంటుందని తింటాడు. మూడో పండించారనుకోండి, అమ్మ వద్దండి అంటాడు. కాదండి తినండి ఇచ్చారు తిన్నాడు. నాలుగో పండించారనుకోండి, ఏమి గొప్పతనం అదే మనం అనుకుంటున్నారా? కాదు కాదు, మీరు తినవలసిందే అనుకోండి, తెచ్చామని అనుకోండి. ఆరో పండికి కప్పుతారు. ఇంకా మూడు రోజులు అమృతపాణి అంటే అమృత వరకు అనక్కర్లేదు. రకారాణి నామాని రామకృష్ణస్య రామణ రత్నాని జలహాస్యలా విద్వాంస జలయంతి మే అంటారు వారి అంటే కండలం. రా అని ఎవరైనా అంటే తప్ప మా అంటారేమో నేను పారిపోతుంటానంటాడు. అలా ఆ అంటే అమృతపాణి అంటారేమో అని పారిపోతుంటాడు. కాబట్టి ఇప్పుడు అరటి పండు సుఖమా దుఃఖమా? అరటి పండు దుఃఖమై సుఖమన్న కొడుకు దొరుకుతుంది. కానీ ఏ వస్తువుని మీరు ఎంత అనుభవించినా దాని దుఃఖం అనేటటువంటి స్పర్శ లేదో, అది కేవలము ఆనంద ధారయో, దాని పేరు పరమాత్మ. అందుకే సత్యం శివం సుందరం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని చేరడానికి మనుష్య జన్మ అనబడేటువంటిది వచ్చింది. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనుష్య జన్మని పొందుతాడు. ఇంత పరమ పవిత్రమైనటువంటి మనుష్యుని యొక్క ఉపాధిని పొందిన తరువాత కూడా భగవంతుని వైపు అడుగులు వేయనటువంటి వాడు జన్మ ప్రయోజనాన్ని పాటు చేసేసుకుంటున్నవాడు. అందుకే చూడండి, ఏది కావాలో ప్రార్థనలలో మనకి కలిగిస్తారు. ఇంతీదేవి ప్రార్థన చేస్తే ఒకలా ఉంటుంది, విష్ణాచార్యుల వారు ప్రార్థన చేస్తే ఒకలా ఉంటుంది. మీరు చూడండి,